ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪದಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೆ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿ ನಿತನಾಮನೆ ನಮಸ್ತೆ ಸರಸ್ವತಿ ದೇವಿ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಣಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಚಾರಣಿ ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯೇವ ಚ ಪತಿಥಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರವಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ. ಸೀಯಿಂಗ್ ಹೌ ದ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ಫಿಶ್ ಇನ್ ದಟ್ ಲೇಕ್ ಹ್ಯಾಡ್ ಬಿಕಮ್ ಮೋಸ್ಟ್ ಅನ್ಹ್ಯಾಪಿ ಅಟ್ ದ ಡೆತ್ ಆಫ್ ದೇರ್ ಲೀಡರ್, ಸೋಬರಿ ಅಟರ್ ದ ಫಾಲೋಯಿಂಗ್ ಕರ್ಸ್ ಅಂಡರ್ ದ ಇಂಪ್ರೆಷನ್ ದಟ್ ಹಿ ವಾಸ್ ಮೆರ್ಸಿಫುಲಿ ಆಕ್ಟಿಂಗ್ ಫಾರ್ ದ ಬೆನಿಫಿಟ್ ಆಫ್ ದ ಲೇಕ್ ರೆಸಿಡೆಂಟ್ಸ್. ಈ ಶ್ಲೋಕಂಲೋ ಇದೊಚ್ಚಿ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ದ ಕಾಲಿಯಾ ಅನ್ನೋ ಅಧ್ಯಾಯಂ ಇದೆ, ಕಾಲಿಯನ ಯಾಕ ಚರಿತ್ರ. ಈ ಶ್ಲೋಕಂಲೋ ಸುಖದೇವ ಗೋಸ್ವಾಮಿ ವಿವರಿಸ್ತುನ್ನಾರು, ಗರುಡ ಈ యొక్క చాపల యొక్క నాయకుని తీసుకెళ్లిపోతాడు, ఆయన ఆహారంగా భుజిస్తాడు. అది చూసిన తర్వాత ఈ సౌబరముని ఆ చేపలంతా దుఃఖంతో ఉండే చూసి ఓర్వలేక అతను వాటి మీద దయతో ఆయన గరుడికి స్థాపనిస్తున్నాడు. అంతకుముందు కానీ మనం చూసినట్లయితే ఎందుకు ఈ విధంగా గరుడు ఇక్కడ వచ్చాడు అనేది కూడా మనం స్కందపురంలో వివరించడం జరిగింది. ఒకసారి ఈ కశ్యపుని దగ్గరికి, కశ్యప ప్రజాపతి ఆయన తండ్రి అవుతాడు గరుడికి, ఆయన దగ్గరికి గరుడాల వారు వెళ్తారనమాట. గౌతముడు వెళ్ళి, ఓ మహర్షి, నేను చాలా రోజులంటే ఆకలితో ఉన్నాను, చాలా అలమటిస్తున్నాను, భయంకరమైన ఎన్నో రోజుల నుంచి ఆహారం లేదు నాకు, దయవుంచి నాకేదన్నా మార్గాన్ని చూపించండి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ కశ్యప ప్రజాపతి గరుడికి చెప్తాడు, ఓ గరుడా, నువ్వు ఈ రమణక ద్వీపాలకు వెళ్ళు. ఈ రమణక ద్వీపాలకు వెళ్ళినట్లయితే అక్కడ ఈ సర్పాలు నేచజాతి మనుషులంతా ఉన్నారు, అక్కడ వాళ్ళని నువ్వు భుజించు అని చెప్పి చెప్తాడన్నమాట. అప్పుడు గరుడు ఏం చేస్తాడంటే ఈ రమణక ద్వీపానికి వస్తాడు. అదే సమయంలో అప్పుడప్పుడు యమున దగ్గర కూడా వచ్చేవాడు అనమాట, చేపలను తీసుకునే దానికోసం. ఆయనకు తెలుసు ఎందుకు యమున దగ్గరికి వచ్చేవంటే చేపల కోసం కాదు, ముఖ్యంగా కృష్ణుని యొక్క దాహం అని తెలుసు ఆయనకి. యమున కృష్ణునికి చాలా పవిత్రమైనని చెప్పి తెలుసు, అందుకని వచ్చేవాడు అనమాట. ఇక్కడ ఈ రమణక ద్వీపాలు వచ్చి ఈ మోడర్న్ డేస్ లో ఫిజీ ఐలాండ్స్ అని చెప్పి అంటారు అనమాట. మనం ఇప్పుడు ఏదైతే ఫిజీ ఐలాండ్స్ అంటారో అది ఫిజీ ద్వీపాలు. ఈ ద్వీపంలో అప్పట్లో గరుడ అల్వారు వచ్చినప్పుడు అక్కడికి భయంకరమైన సర్పాలు ఉండేటువంటివి, భయంకరమైన అభావం మనుషులంతా ఉండేవాళ్ళు అనమాట, అనాగరికులు. అక్కడికి వచ్చి ఆయన ఏం చేసేవాడు, ఈ తన ఆహారాన్ని స్వీకరించేవాడు. అదే సమయంలో ఇక్కడ కూడా వచ్చేవాడు యమున నదికి. ఈ సౌకర్యాలు తెలుసు మనకి. ఈవెన్ ప్రభుపాద వారు కూడా, ఆయన ప్రభుపాద వారికి తెలుసు ఫిజీ ఐలాండ్స్ ఖాళీ ఉందని చెప్పి. ప్రభుపాద వారు ప్రచారానికి తన భక్తుల్ని ఫిజీ ఐలాండ్స్ కూడా పంపిస్తారు, తన శిష్యుల్ని. ముఖ్యంగా తమిళ కృష్ణ మహారాజు ఎక్కువగా ఈ ఫిజీ ఐలాండ్స్ ప్రచారానికి వెళ్లేవాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బీరకృష్ణ మహారాజు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు కూడా ప్రభుపాద వారు పంపించక ముందు ఈ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రచారకులు పంపించారనమాట ఆ ద్వీపానికి. వాళ్ళు ఒక బోటు నిండా దిగారు అక్కడికి. వాళ్ళు దిగిన రెండో రోజే వాళ్ళు అక్కడ కనిపించలేదు. అక్కడున్న జనాలు ఏం చేశారంటే వాళ్ళని వండుకుని తినేశారనమాట. ఆ ప్రచారకులు ఏం చేశారు, వాళ్ళు తెల్లగా బాగున్నారు కాబట్టి అంత భయంకర లేకుండే వాళ్ళు మనుషులను తినేవాళ్ళు అనమాట వాళ్ళని. ఆ రోజు ఈ ఈ చర్చిలో ఫీస్ చేసుకునేసారు, వాళ్ళని తినేశారనమాట. మళ్ళీ ఎప్పుడు క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు ప్రయత్నం చేయలేదు ఫిజీ ఐలాండ్స్ పోవడానికి. అయితే ప్రభుపాద వారు ఏం చేశారంటే తన శిష్యులు పంపించారు. శిష్యులు వెళ్లారనమాట. అక్కడ ఏం చెప్పారంటే ప్రభుపాద వారు కృష్ణునికి కాళీ కృష్ణ పేరుతో మందిరాన్ని ఓపెన్ చేయమని చెప్పారు. అక్కడ ఇప్పుడు కూడా మన మందిరము కాళేయుని మీద కృష్ణుని నృత్యం చేస్తూ ఉంటుందన్నమాట. రాధా కాళీ కృష్ణ టెంపుల్ అనమాట అక్కడ ఉండేది. కాళేయుడు ఉంటాడు, దానిపైన కృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటాడు. అక్కడ వెళ్లి మన భక్తులు ఈ మందిరాన్ని ప్రారంభించారు అక్కడ. అయితే కొద్దిగా అక్కడ ఈ గవర్నమెంట్ చేత కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నదనమాట. ఒకరోజు రాత్రి కాళేయుడు ఈ రాజుకి, అక్కడ రాజుకి కళ్ళ వచ్చారనమాట. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కృష్ణ భక్తుల్ని ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ నామజపం చేస్తుంటారో వాళ్ళని డిస్టర్బ్ చేయదు, వాళ్ళు నాకు చాలా సన్నిహితులు, నాకు చాలా దగ్గరైనటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. మన భక్తులకు వెళ్ళకముందే అక్కడ అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ దీపంలో ఈ కాళేయుని పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ప్రధాన దేవత వచ్చి ఫిజీ ఐలాండ్స్ లో కాళేయుడు, వాళ్ళ కాళుడని తెలీదు, వేరే పేరు ఏదో పిలుస్తారనమాట. పాముని మాత్రం వాళ్ళు పూజిస్తారు. చాలా సార్లు ఈ చేపలు పట్టేవాళ్ళు అక్కడ ఈ మత్స్యకారులు ఎన్నోసార్లు ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి కాళీని కూడా చూశారు వాళ్ళు. అనేక పడగలతో ఎంతో అద్భుతంగా ఎంతో దివ్యమైన ఆకారంతో ఉన్నటువంటి కాళీ సర్పాన్ని కూడా వాళ్ళు దర్శించారు. అక్కడ జాలర్లు ఎక్కువగా చూశారన్నమాట, సముద్రంలో చూశారన్నమాట. కృష్ణుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు కాళీని, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవు ఈ యొక్క రమణక పర్వతం దగ్గర, రమణక ద్వీపాలకు సముద్రానికి వెళ్ళిపోవని చెప్పాడనమాట. దీన్ని వదిలేసి కాళీడు ఏం చేశాడు, ఈ ఫ్యూజర్ ఐలాండ్ సముద్రం మీదకి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఆ ప్రభుత్వం చేత కానీ ఆ లోకల్ ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ఎందుకంటే మనం కాళీని పూజ చేస్తున్నాం కాబట్టి, అంటే కాళీ కృష్ణుని, వాళ్ళు అంతకుముందే ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళకముందే వాళ్ళు ఈ కాళీని వాళ్ళు పూజ చేస్తున్నారు సర్పాన్ని. కాబట్టి వాళ్ళు ఎంతో ప్రోత్సహించి ఇప్పుడు మనకు ఫిజీ ఐలాండ్స్ లో 4 మందిరాలు ఉన్నాయన్నమాట, చిన్న ద్వీపం అది. అయితే ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ కూడా ఒక మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అన్నమాట. కాబట్టి ఇది చరిత్ర. ఇప్పుడు కూడా కాళీయుడు అక్కడ ఉన్నాడు. ఇది ఏదో కథలు కాదనమాట, కృష్ణుని యొక్క లీలలు ఏదో మామూలుగా కథలు రాస్తారు కదా, కథలు కాదు, ఇది హిస్టరీ. ఇది నిజమైన హిస్టరీ వచ్చి ఈ యొక్క మహాభారతము, కృష్ణుడు రాముడు సంబంధించిందనమాట. ఇదేదో ఎవరు రాసింది కాదు, ఇది పురాణతనమైంది చరిత్ర, ఇది నిజమైనటువంటి చరిత్ర అనమాట. మనకు తెలిసి ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలకు ముందు చరిత్ర తెలుసు. అయితే శ్రీమద్ భాగవతం కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర అంతా కూడా మనకు వివరిస్తుంది. అది మన ఆచార్యులు మనకి పరంపర ద్వారా ఈ చరిత్ర మనకు తెలుపుతూ వస్తున్నారనమాట. ఈ రోజు శ్లోకంలో ఇక్కడ మనం గాని వచ్చినట్లయితే ఇక్కడ సోబారి ఆయన చాలా కంపాషన్, తన దయను చూపిస్తున్నాడు అక్కడున్నటువంటి ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి జీవుల మీదంతా కూడా. ముఖ్యంగా సోబరి గొప్ప తపస్వి, అతను తపస్సు చేసుకునే దానికోసము ఈ జనాలు వద్దు బయటంతా కూడా ఇంద్రియమైనటువంటి ఆకర్షణలు ఉంటాయని చెప్పి ఆయన నీటి లోపలికి వెళ్ళాడన్నమాట. ఈ యమునా నది లోపలికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. అయితే అతను ఎందుకోసం వెళ్ళాడంటే తన ఇంద్రియాలను నిగ్రహించాలి, ఈ భౌతికమైన ఆకర్షణ ఉండకూడదని చెప్పి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళినా కానీ అతనికి ఈ యొక్క అసత్సాంగత్యం అనేది వదలలేదన్నమాట. మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసత్సాంగత్యం అనేది మనం అడిగిపోయినా కానీ అసత్సాంగత్యం అనేది ఉంటుంది. ఈవెన్ నదిలోకి వెళ్ళినా కానీ అసత్సాంగత్యం, అంటే వైష్ణువులు లేకుండా భౌతికమైనటువంటి కోరికలతో ఉండేటువంటి జనాల యొక్క సంగతాన్ని అసత్సాంగత్యము అంటారు. కొన్నిసార్లు భక్తులకు ఇది ఆలోచన ఉంటుందన్నమాట, ఇక్కడ అందరితో పాటు మనం జపం చేసిన డిస్టర్బెన్స్ మనం దూరంగా వెళ్ళిపోయి జపం చేస్తాము ప్రశాంతంగా జపం అనుకుంటారన్నమాట. ఇక్కడ భక్తుల సాంగత్యం లేకపోతే మనం చేసే సాంగత్యం ఎవరిది, ఆ భక్తుల సాంగత్యం. మనం రెండిట్లో ఉండాలి. ఆత్మ ఏ విధంగా ఈ యొక్క అంతరంగిక శక్తిలో కానీ బాహ్యశక్తిలో కానీ ఉండాలి. మనం మధ్యలో ఉండడానికి లేదు. ఇప్పుడు మనం బాహ్యశక్తిలో ఉన్నాము, అంతర్శక్తిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనము ఈ యొక్క సత్సాంగత్యంలో ఉండాలి, లేదు అసత్సాంగత్యంలో ఉండాలి. నువ్వు అడిగిపో అసత్సాంగత్యం ఉంది అక్కడ, రకరకాల జీవులు ఉన్నాయి, రకరకాలైన కార్యక్రమాలు నిమగ్నమై ఉంటాయి. అదేవిధంగా సౌబరి నీటి లోపలికి వెళ్ళాడు, అక్కడ భక్తుల సాంగత్యం లేదు అతనికి. అతను ఈ యొక్క ఇంద్రియమైనటువంటి కార్యకలాపాల నుంచి ఆకర్షణల నుంచి బయటపడి మనో నిగ్రహాన్ని కలిగి తపస్సు చేయాలని చెప్పి నదిలోకి వెళ్ళాడు. అయితే నదిలోకి వెళ్ళినా గానీ అక్కడ అతను అసత్సాంగత్యాన్ని వదలలేకపోయాడు. అతను ఏమని భావిస్తున్నాడు, ఇప్పుడు నీటిలో ఉండి అతను కూడా నీటిలో ఒక భాగంగా ఆ జీవుల్లో ఒక భాగం అయిపోయాడు. ఇప్పుడు వాటి బాధను తన బాధగా భావిస్తున్నాడు. ఇప్పుడు అతను ఆ చేపలంతా దుఃఖపడుతున్నాయి కాబట్టి ఇతను కూడా ఏమవుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అతను పూర్తిగా వాటితో సాంగత్యం నిమగ్నం అయిపోయినాడు. తపస్సు చేస్తూనే చేపలను గమనిస్తూ ఉన్నాడు, చేపలు ఏం చేస్తున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి. అందుకే ప్రాచీన భారీ సారీ ప్రియవ్రత మహారాజ్ ఆయన సన్యాసం తీసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయించుకుంటాడనమాట. అయితే తన యొక్క తండ్రి ఆ యొక్క స్వయంభు మనువు, తర్వాత బ్రహ్మదేవుడు ఇద్దరు వస్తారనమాట అక్కడికి, నారదునితో పాటు, నారద మహామునితో పాటు వచ్చి బ్రహ్మదేవుడు చెప్తాడు ఈ ప్రియవ్రత మహారాజుకి, ఓ ప్రియవ్రత, నువ్వు మనసును అదుపులో ఉంచుకోకుండా నువ్వు ఒక అరణ్యం నుంచి ఇంకొక అరణ్యానికి, ఆ అరణ్యం నుంచి ఇంకొక అరణ్యానికి, అక్కడి నుంచి ఇంకొక అరణ్యానికి పోయినా కానీ నీకు ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. నీవు మనసుని భగవంతుని యొక్క ముకుందుని యొక్క పాదాల చెంత నగ్నం చేయకుండా నువ్వు సన్యాసం తీసుకున్నాయని ఉపయోగం లేదు. కొన్నిసార్లు మనం ఈ ట్రిప్లోకి వెళ్ళిపోతాం అనమాట, మనం కూడా మనం జపం చేసేటప్పుడు కానీ లేదంటే సేవలు చేసేటప్పుడు కానీ మనం ఇంకో ప్రదేశానికి పోతే ఎంతో ప్రశాంతంగా జపం చేసుకుంటుంటాం. కొన్నిసార్లు మనం గమనిస్తుంటాం కూర్చొని జపం చేస్తూ ఉంటాం, కొంతసేపు మనసు అనిపిస్తుంది అనమాట, నిలబడి కొన్ని తిరుగుతూ జపం చేస్తే బాగా జపం చేయగలుగుతాం అని చెప్పి లేస్తాం అనమాట. లేచిన తర్వాత మళ్ళీ లేదు రౌండ్ వేస్తే బాగుంటుందని చెప్పి రౌండ్ కదా, మళ్ళీ రౌండ్ వేసినప్పుడు ఇదంతా బాగలేదు, బయట వెళ్ళిపోయి టెంపుల్ వెనక పక్క ప్రశాంతంగా గాలి వస్తుంటుంది అక్కడ జపం చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మనసు ఏం చేస్తుందంటే అది మనల్ని తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అక్కడ ఆ ప్రదేశం కాదు ముఖ్యం, అక్కడ లోపల మనసు ముఖ్యం. మనం ఎంత బాగా నియంత్రిస్తున్నాము అనేది ఇది ప్రతిరోజు మనం గమనిస్తుంటాం. మనం డిటర్మిన్ తో కూర్చుంటాం అనమాట, 16 మాలలు కంప్లీట్ అయిన వరకు లేకూడదని చెప్పి చిన్నగా ఒక 2 మాలలు అవుతుంటేనే మనసు చెప్తుంది అనమాట పైకి లేయి అని చెప్పి, పైకి లేస్తాం, లేచిన తర్వాత తిరుగు అని చెప్తుంది, తిరిగిన తర్వాత బయట వెళ్ళిపో అని చెప్తాను, ఫినిష్, నీ జపం లేదు నువ్వు లేదు అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే సౌభరి కూడా అతను ఏమనుకున్నాడు, బయట ఉంటే చాలా కష్టము లోపల పోదామని చెప్పి నీళ్ళకు పోయాడు. నీళ్ళకు ఏం చేశాడు, చేపలు చూస్తూ ఉన్నాడు అనమాట. చేపలు ఏం చేస్తాయి, లేకపోతే అతనికి ఎందుకు ఆ దయ వస్తుంది చెప్పు, వాటి మీద వాటితో సాంగత్యం చేస్తేనే కదా, వాటితో పూర్తిగా అతను బయట సంగతం వదిలేశాడు లోపలికి వెళ్ళిపోయాడు అనమాట, లోపలికి వెళ్ళి చేపల సంగతం చేస్తున్నాడు. అందువల్ల పాపం అతనికి పూర్తి దయ అనేది ఏర్పడింది, లాస్ట్ కి అతని మీద భగవంతుని దయ లేకుండా తీసుకునేశాడు అనమాట. కాబట్టి ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఈ యొక్క లెసన్ నుంచి ఇక్కడ సౌబర్ నుంచి నేర్చుకోవాల్సింది, ఎటువంటి పరిస్థితుల్లో మన నిర్జన భజనకు వెళ్ళకూడదు. ఇక్కడ మన భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నాడు, నిర్జన భజన చీటింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. మోసం చేయడం అంటే వేరే వాళ్ళ కాదు మోసం చేసేది, ఇక్కడ మోసం అంటే ఎవరినో మోసం చేస్తున్నామని కాదు, మనకు మనల్నే మనము మోసం చేసుకుంటున్నాము, మనల్ని ఆధ్యాత్మికంగా మనల్ని మనము మోసం చేసుకుంటున్నాము. నిర్జన భజన పనికిరాదు. మన అందరి భక్తులతో పాటు భక్తుల సాంగత్యంలో భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నాడు, భక్తుల సాంగత్యంలో ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని కీర్తిస్తామో అప్పుడు మనకున్నటువంటి అన్ని సమస్యలంతా కూడా తొలగిపోతాయి, రాధాకృష్ణకు నామాలు శ్రమించినప్పుడు. కాబట్టి మనం వీలైనంత వరకు ఏకాంతంగా ఉండాలని చెప్పి అనుకోవడము తప్పు, ఎందుకంటే ఏకాంతంగా ఉంటే మనము అసత్సాంగత్యంలోకి వెళ్ళిపోతాం. ముఖ్యమైనటువంటి అసత్సాంగత్యం వచ్చి ఎవరు చెప్పండి, ఎవరు ముఖ్యమైనటువంటి అసత్సాంగత్యం, మనస్సు, మన మనస్సే అనమాట, చిన్నగా లోపల ఉన్నాడనమాట, అసత్సాంగత్యం లోపల ఉంది, లోపల ప్రారంభమవుతుంది అనమాట చిన్నగా. ఎక్కడో మామూలుగా చూస్తుంటారు ఈ పెద్ద పెద్ద, కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద మంచు ఈ యొక్క ఈ పర్వతాలలాగా వస్తాయన్నమాట, అవి పెద్ద పెద్ద రాళ్ళు లాగా వస్తాయన్నమాట, అవి పడి పెద్ద పెద్ద సిటీసు నగరాలంతా ధ్వంసమైపోతాయి. అవి పెద్ద పెద్ద రాయిలు మాదిరి ఉంటాయన్నమాట, దొలుకుంటూ వస్తాయి మంచు పర్వతాలు. ఇక్కడ కాదు, అది ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో పెద్ద పెద్ద అనమాట, అది గుండ్రంగా ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు మాదిరి ఉంటాయన్నమాట, ఈ మంచు గడ్డలు, మంచు గడ్డ అంటారన్నమాట దాన్ని. అవి దొల్లుకుంటూ వచ్చి అవి ఒక గ్రామాన్నో లేదంటే ఒక పట్టణాన్ని నాశనం చేస్తాయి. అవి ఇప్పుడు ఆ పర్వతం నుంచి ఊహించుకోండి, తిరుమల పర్వతం నుంచి పెద్ద రాయి వచ్చిందనుకోండి, ఒక 50,000 కిలోల రాయి వచ్చిందనుకోండి దొల్లుకుంటూ, తిరుపతిలో అన్ని ఇండ్లు కూడా చాలా వరకు అది ఎంతవరకు దొల్లుకుంటూ పోతుంది అంతవరకు అన్ని ఇండ్లు కానీ భవనాలు కానీ అన్ని కూడా ఏమవుతాయి, నాశనం అయిపోతాయి అనమాట. అయితే ఈ మంచు ఎక్కువగా ఈ ధ్రువ ప్రాంతాల్లో జరుగుతుంటుంది అనమాట, మంచు గడ్డలు పెద్ద పెద్ద అనమాట, అవి వచ్చి ఈ విలేజెస్ ని గ్రామాలని పట్టణాలను నాశనం చేస్తుంటాయి. ఇవి తయారవుతాయంటే అవి అంత పెద్దవి, మొదట ఒక చిన్న తయారవుతుంది అనమాట, చిన్న ఐసు గడ్డ ఏమవుతుందంటే పైన పర్వతం పైన ఏమవుతుందంటే అది ప్రారంభమవుతుంది అనమాట. ప్రారంభమయ్యేది చిన్నగా దొల్లుతూ వస్తుంది, దొల్లేటప్పుడు ఏమవుతుందంటే వేరే మంచు అంతా ఏమవుతుంది దానికి చుట్టుకుంటూ వస్తుంది అనమాట. మనం నూలు కూడా చుట్టుంటారు చిన్నగా చుట్టారు, అట్లా పైన అది చిన్నది చిన్న మంచు గడ్డ దొల్లుతూ చిన్నగా దొల్లుకుంటూ వస్తుంది, అదేమవుతుంది వేరే మంచు అంతా కూడా దానికి అదుగుతూ అదుగుతూ ఇంత చిన్న ఒక పెద్ద పాలు మా తయారవుతుంది, తర్వాత పెద్ద గడ్డ మా తయారవుతుంది, తర్వాత పెద్ద రాయి మా తయారవుతుంది, తను ఇంకా పెద్ద రాయి ఇంకా పెద్ద రాయి పెద్ద తయారై దొల్లుకుంటూ భయంకరంగా వచ్చి పట్టణాన్నంతా కూడా నాశనం చేస్తుంది. ప్రారంభమైంది ఎట్లా ప్రారంభమైంది, అది తను చిన్నది ప్రారంభమైంది, చివరికి ఎంత పెద్దది అయిపోయింది, అది పట్టణాన్ని నాశనం చేస్తుంది. అట్లా మనసులో చిన్నదిగా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ అనర్థం, చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట, అదేమవుతుంది పెరుగుతూ వస్తుంది అనమాట, పెరుగుతూ 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 చివరికి మన భక్తిని నాశనం చేస్తుంది. ఫినిష్. కాబట్టి మెయిన్ ముఖ్యమైనటువంటి అసలు సంగతి వచ్చి మనసు. దీని మాటే మనం వినకూడదు. మనం ఎప్పుడు కూడా సాధు, శాస్త్ర, గురు వీళ్ళు చెప్పింది మనం వినాలి. ఇది వినలేదనుకో మనం అది ఉపయోగం లేదు. మనం పూర్తిగా ఈ మంచుతో ఏ విధంగా పట్టణం నాశనం అయిపోయిందో లోపల ఉన్నటువంటి భయంకరమైన అనర్థం ద్వారా ఏమవుతుంది, మన భక్తి అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి మనం ఈ యొక్క సాధువులు ఏం చెప్తున్నారు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. మనసు చెప్పినట్టు నడుచుకోకూడదు. అదేవిధంగా అసత్సాంగత్యానికి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అసత్సాంగత్యం అంటే మనం అనుకోకూడదు ఏదో భౌతిక వ్యక్తులతోనే ఉండేది కాదని. ఈవెన్ భౌతికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి పుస్తకాలు చదవడం కూడా అసత్సాంగత్యం అనమాట. ఆ పుస్తకాలు చదివినా మనకు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఈ ఆలోచనలంతా కూడా మనకు వస్తూ ఉంటాయన్నమాట. అదే మనది చైతన్యం అనేది కలిసి చెందుతుంది. అదేవిధంగా రకరకాలటువంటి ఈ యొక్క ఈ చిత్రాలు చూడడము, చిత్రాలు కూడా అసత్సాంగతమే. రకరకాల సినిమాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవంతా చూడడము, టీవీలు చూడడము, వార్తాపత్రికలు చదవడము, అది కూడా ఒక అసత్సాంగత్యం. దానివల్ల ఏమంటే మన భక్తి ఫిక్స్డ్గా ఉండదు, మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. వార్తాపత్రికలు ఎక్కువగా మనం వాటి మీద పూర్తిగా నిమగ్నం అయిపోయినాం అనుకోండి, మన మనస్సు అది కూడా అసత్సాంగత్యం అనమాట. మనం భక్తుల యొక్క సంగతి నుంచి బయటపడిపోతాం అనమాట. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అసత్సాంగత్యానికి దూరంగా ఉండి భక్తుల యొక్క సాంగత్యంలో ఇక్కడ కూడా ఏం చేయాలి, భక్తుల యొక్క సాంగత్యం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి అపరాధం చేయకుండా భక్తుల యొక్క సాంగత్యాన్ని పాజిటివ్ గా తీసుకోవాలన్నమాట, పవిత్రంగా తీసుకోవాలి. అపరాధాలు చేయకుండా మనం ఈ యొక్క హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉన్నట్లయితే భక్తి మార్గంలో మనం అభివృద్ధి చెందుతూ వస్తాం. మళ్ళీ ఈ శ్లోకంలో ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఇక కంపాషన్, దయ కూడా ఒక ముఖ్యమైన అంశం అనమాట. ఒకటి వచ్చి ఈ సౌబరముని అతని పతనం అవడానికి కారణం వచ్చి అసత్సాంగత్యం. ఇంకోవైపు చూస్తే భౌతికమైనటువంటి దయ, అతనేం చేశాడు భౌతికమైనటువంటి దయని చూపించాడు. ఈ చేపల్ని అవి ఏడుస్తున్నాయన్నమాట, తన యొక్క నాయకుడు వెళ్ళిపోయినాడని చెప్పి, గరుడు తినేశాడని చెప్పి. అయితే ఈ యొక్క వీటిని చూసి అతను కూడా దయ వచ్చింది. అతను వాటితో భావిస్తున్నాడు వీళ్ళంతా నా జనాలు, ఎందుకంటే లోపల ఉన్నాడు, అతను నీటి లోపల ఉన్నాడు, అతను పూర్తిగా దాంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు అనమాట. నాకున్నటువంటి ఈ చేపలతో వాటికి బాధ వస్తే అతను కూడా బాధ వస్తా ఉందన్నమాట. అవి ఆనందంగా ఉంటే అతను కూడా ఆనందంగా ఉంటున్నాడు. కాబట్టి ఇది భౌతికమైనటువంటి దయ కూడా. అది ఇక్కడ చెప్తున్నారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, ఇతను భౌతికమైనటువంటి దయని చూపించి ఏం చేశాడు, ఈ మత్స్యాలను రక్షించాలని చెప్పి గరుడికి శాపాన్ని ఇచ్చాడు, నువ్వు ఇక్కడ రావద్దని చెప్పి. కొంతకాలానికి ఏమైందంటే గరుడు ఇక్కడ రాలేదు, కాలేడు వచ్చాడనమాట. కాలేడు వచ్చి ఏం చేశాడు, తన యొక్క రాజధానిగా చేసుకున్నాడు ఆ యమునదిని. ఇప్పుడు ఏమైంది, చేపలు కాదు కదా, అక్కడున్నటువంటి ఏ జీవి లేకుండా పోయింది. తన యొక్క విష ప్రభావం వల్ల ఏమైంది, అన్ని జీవులు, అక్కడున్నటువంటి అన్ని జీవులు, ఈవెన్ గడ్డి కూడా చనిపోయింది అనమాట. పక్షులు ఏమి లేకుండా అంత సర్వనాశనం అయిపోయింది. చూడండి ఈ విధంగా ఉంటుంది భౌతికమైన దయ అనేది. అతనేమో దయ చూపించి ఆ గరుడిని రాకుండా చేశాడు అక్కడికి. ఇప్పుడు ఏమైపోయింది, ఎంతో భయంకరంగా తయారైపోయిన పరిస్థితి. అతను అక్కడ కాలేడు వచ్చేసాడు, అందరికి ఈవెన్ మనుషులకి, పక్షులకి, జీవరాశులకి అందరికి కూడా అక్కడ ప్రమాదపరిధిని మరణించినాయన్నమాట. కాబట్టి విశ్వనాథ ఠాకూర్ ఇక్కడ ఈ భౌతికమైనటువంటి దయను ఖండం చేస్తున్నాడు. ఈ భౌతిక దయ అనేది మనం దయ అనేది భగవంతుని యొక్క ఆజ్ఞకు అది సరి సమానంగా ఉండాలి. మనం చూసేటువంటి మనం చూపించేటువంటి దయ వ్యతిరేకంగా ఉండకూడదు. భగవంతుని యొక్క ఆజ్ఞకు అది వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రభుపాద వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారన్నమాట, ఒక చిన్న కథ చెప్తారన్నమాట దయ గురించి. మనం ఎట్లా చూపించాలి దయ అనేది, ఏది నిజమైన దయ అనేది ప్రభుపాద వారు ప్రాక్టికల్ గా చూస్తారనమాట. ఇది ఒకసారి ఆయన ఝాన్సీలో ఉన్నప్పుడు వాడు గమనిస్తారన్నమాట ప్రభుపాద వారు. ఒకరోజు ప్రభుపాద వారు ఒక గృహంలో ఉంటారు. ఒక తల్లి ఆమె ఏం చేస్తుందంటే పోలీలు చేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని నేతితో తర్వాత తీపి పదార్థంతో జాగ్రత్త తయారు చేస్తారన్నమాట. పోలీలు నేతితో తయారు చేస్తారన్నమాట. చేస్తూ ఉంటుంది. ఒక చిన్న పాప, ఆమెకి ఇద్దరు కుమార్తెలు ఉంటారు, ఒక పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె. చిన్న కుమార్తె తల్లి దగ్గరికి వెళ్తుందనమాట, ఆ యొక్క తీపి పదార్థాన్ని పోలీని తీసుకునేదానికి వెళ్తుందనమాట. అప్పుడు తల్లి చెప్తుంది, నువ్వు తినడానికి లేదు, నీకు ఆరోగ్యం సరిలేదు, ఎందుకంటే చిన్న పాపకి కామల్ల రోగం వచ్చిందనమాట, జాండీస్. జాండీస్ వచ్చినప్పుడు మనము నూనె పదార్థాలు తినచ్చా, నెయ్యి పదార్థాలు తినకూడదు. కాబట్టి తల్లి చెప్పిందంట, నువ్వు తినకూడదమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. ఈ పాప ఏం చేసింది, చిన్న పాప దూరంగా వెళ్ళిపోయేసి ఒక సైడ్లో కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే పోలియో తినలేదనేసి. సరే పెద్ద కుమార్తె చిన్న కుమార్తెను చూసిందనమాట, తన యొక్క సోదరి చూసిందనమాట. పోయి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగిందనమాట. అమ్మ నాకు పోలియో లేదు అని చెప్పి చెప్పిందనమాట. సరేలు ఉండని చెప్పి పెద్ద పాప ఏం చేసింది, అక్కడికి వెళ్ళిందనమాట. వెళ్ళేసి చిన్నగా రెండు పోలియోలు తీసుకొచ్చి చిన్న పాపకి ఇచ్చేసిందనమాట. ఈ పాప చాలా హ్యాపీ అయిపోయింది, తినడం ప్రారంభించిందనమాట. అయితే తల్లి చూసేసిందనమాట, ఆమెకు చాలా కోపం వచ్చింది. నేరుగా వచ్చి పటా పటా రెండు దెబ్బలు పడాయనమాట, పడి పోలియో లాక్కొనేసి వెళ్ళిపోయింది. ఈ చిన్న పాపకి ఏం అర్థం కాలేదు, చాలా కోపంగా ఉంది తల్లి మీద, సిస్టర్ మీద చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సిస్టర్ ఆమెకి పోలియో ఇచ్చేసింది, తల్లి మాత్రము కొట్టింది. ఇప్పుడు ఎవరు నిజంగా ఉపకారం చేసినట్లు, ఎవరు నిజంగా దయ చూపించినట్లు, తల్లి చూపించిందా సిస్టర్ చూపించిందా? పోలియో ఇచ్చింది కదా తల్లి చూపించింది. మనం కూడా అంతే, మనం ఇక్కడ ఏదైనా సూచన ఇచ్చామనుకో, మీరు మాంస భక్షణం చేయొద్దండి, మద్యపానాన్ని సేవించొద్దండి, జ్యోత మారద్దండి, మద్యపానాలు సేవించొద్దండి అంటే ఇప్పుడు అది లేకనో తల్లి మాదిరి అనమాట. సిట్టి కదా, పడుతున్నాయి దెబ్బలు పడుతున్నాయి. బయట వాళ్ళు చెప్తారనమాట, నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఎట్టన్నా ఉండు. సిస్టర్ మాదిరి, సిస్టర్ ఏం చేస్తా ఉంది, ఆమె కానీ ఆమె ఇచ్చినటువంటి పోలియోలు కానీ తింటే ఏమవుతుంది, రోగం పెరిగిపోయి లోపల లివర్ అంతా కుళ్ళిపోయి చనిపోతుంది అనమాట. మనం ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చెప్తాం, మన ఇస్కానికి వచ్చినప్పుడు లేదు ఎవరు దయ చూపించినట్లు, ఇక్కడ తెల్లవారితో మంగళవారి అని చెప్తాం మనం. మనకేమో ఆ టైంలో నిద్రపోవాలి ఉంటుంది, గట్టిగా తిరుతారు కూడా మన సీనియర్టీ ఓటిస్తూ. వైష్ణవులు తిరుతారు మనల్ని, ఏయ్ నువ్వు మాయలో ఉన్నావు, నువ్వు మురుకుడివి అని చెప్పి తిరుతారనమాట. మనకు చాలా బాధ అవుతుంది, ఎందుకు వీళ్ళు తిరుతున్నారు, ఇంకోరు చెప్తారమ్మా ఎందుకయ్యా తెల్లవారితో లేస్తావు పనుకో అని చెప్పి చెప్తారు. నువ్వు సన్నగా అయిపోతున్నావు అన్ని తినని చెప్తారు, నీకు స్ట్రెంత్ లేకుండా పోతా ఉంది, నువ్వు ఏదైనా తినేయి అని చెప్పి చెప్తారనమాట. ఇది నిజమైనటువంటి దయ కాదు, మనం నాశనం చేసేదనమాట. ఇది బయటకేమో ఆ చిన్న పాపకి ఆ యొక్క ఈ సోదరి చాలా సహాయం చేసినట్లు చాలా టెంపరీగా ఆనందం అనిపిస్తా ఉంది, అయితే పర్మనెంట్ గా చూస్తే ఏమవుతా ఉంది, ఆమె నాశనం చేస్తా ఉంది అక్కడ. అదేవిధంగా బౌద్ధ వ్యక్తులు చూపించేటువంటి దయ, బౌద్ధ వ్యక్తులు చెప్పేటువంటి సూచనలు మనల్ని నాశనం చేస్తాయన్నమాట. వాళ్ళు ఈ రకరకాలుగా మనం ప్రోత్సహిస్తారు, రకరకాల పాపకార్యాల మీద అనమాట. అవి కానీ మనం ఆచరించినట్లయితే మనం సర్వనాశనం, మన జీవితం ఏమవుతుంది, సర్వనాశనం. కాబట్టి వైష్ణవులు సాధువులు శాస్త్రాలు చెప్పేటువంటి సూచనలు చాలా కష్టంగా ఉంటాయి మనకి. తెల్లవారితో లేయడము, ఈ హరే కృష్ణ మంత్రం రోజు పదహారమాలు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని కీర్తించడము, నియమాలు ఇట్ల మళ్ళీ ఒక నియమము, ఇట్ల మళ్ళీ ఒక నియమము, కూర్చుంటే ఒక నియమము ఒక రోజు, నిలబడుకుంటే ఒక రోజు, ఇట్ల కూర్చోకూడదు అట్ల కూర్చో మనం చెప్తా ఉంటారు మనకి. అది మనకి చాలా కష్టంగా ఉంటుంది, కూర్చుని కూడా అట్లా కూర్చోకూడదని చెప్తాం మనం. అది చాలా కష్టంగా ఉంటుంది మనకి, ఎందుకంటే మనకు డిసిప్లిన్ లేదు. లైక్ ఇక్కడ చాణక్య మంత్రి చెప్తున్నాడనమాట, ఈ యొక్క ఈ శ్లోకంలో ఇక్కడ ఈ శిష్యుల్లో కానీ లేదు పుత్రుల్లో కానీ చెడు చేసినప్పుడు కానీ గురువు కానీ తండ్రి కానీ అతను శిక్షించలేదనుకో అతనిలో చెడు గుణాలు పెరుగుతూ వస్తాయి, మంచి గుణాలు అనేది ఏర్పడవు. అందుకే చాణకు చెప్తున్నా, లాలసం పంచవర్షాని దశవర్షాని తాదయత్ ప్రయం షోడశ వర్షాన్ని పుత్రం మిత్రం వదన్ యదత్, అంటే 5 సంవత్సరాల వరకు అది పుత్రుణ్ణి తండ్రి లాలసం అంటే లాలించాలంట, 15 సంవత్సరాల వరకు అంటే 5 నుంచి 15 సంవత్సరాల వరకు గట్టిగా స్ట్రిక్ట్గా ఉండాలంట అతన్ని. ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలి, శిక్షించాలి. 15 సంవత్సరాల తర్వాత అతన్ని స్నేహితుడి మాట చూడాలంట. 5 సంవత్సరాల వరకు లాలించాలి, ఈవెన్ తండ్రి కూడా కానీ 5 సంవత్సరాల వరకే అతన్ని తన దగ్గర ఉంచుకొని బుజ్జగించాలన్నమాట. ఏదైనా తప్పు చేసినా కొట్టకూడదు, ఎందుకంటే కొడితే వాళ్ళకి ఎందుకు కొట్టారని చెప్పి తెలియదు వాళ్ళకి, అంటే ఆ జ్ఞానం వాళ్ళకు ఉండదు. నేను తప్పు చేశాను నన్ను శిక్షించారనేటువంటి జ్ఞానం కూడా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిల్డ్రన్స్కి ఉండదన్నమాట. అయితే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు తప్పనిసరిగా శిక్షించాలి, లేకపోతే ఏమవుతుంది, అతన్ని మనం నాశనం చేస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్లో అట్లా లేదు, కొడితే జైలు వేసిపోయేస్తారు తండ్రిని కానీ టీచర్ని కానీ ఇద్దరిని. అంటే అట్లా సొసైటీ ఆ విధంగా డైవర్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు చూస్తున్నాము రకరకాల సమస్యలు, వాళ్ళు చెప్పిన మాటలు రకరకాల చెడు వాటికి బానిసలు అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. చూస్తున్నాం ప్రశాంతత లేదు. ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి పవిత్రమైన జీవితం లేదు, ప్రశాంతమైన జీవితం లేదు, రకరకాలైనటువంటి వైసెస్ కి చెడు అలవాట్లకు అలవాటు అయిపోయారు, రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు అలవాటు అయిపోయి రకరకాలైనటువంటి రోగాలతో రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే శిక్షణ లేదు. ఇక్కడ శిక్షించాలి, తప్పనిసరిగా శిక్షించాలి, గురువు గాని శిష్యుడు గాని. అది మనకు మంచిది, ఆ వ్యక్తికి మంచిది. శిక్షించలేదనుకో అతను మంచి గుణాలు రావు. ప్రోత్సహిస్తూ దుర్యోధనుడు ఏం చేశాడు, ధృతరాష్ట్రుడు ఏం చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు అనమాట. ఏం చేసినా కానీ అతను ఏం చేశాడు, ప్రోత్సహించాడు. విషయం పెట్టేటప్పుడు చిన్నప్పుడే అతను విషయం పెట్టేశాడు ఈ భీమునికి. లక్క ఇంట్లో హగిపెట్టినప్పుడు ప్రోత్సహించాడు, అన్నిటికి ప్రోత్సహించాడు. లాస్ట్ కి ఏమైపోయింది, ఆ విధంగా చేయడం వల్ల తన పుత్రునికి అతను సహాయం చేయలేదు, అతను ఎప్పుడు దండించలేదు పుత్రుని దుర్యోధనుడిని. చివరికి ఏమైపోయింది, మొత్తం కురువంశం అంతా నాశనం అయిపోయింది అనమాట. అందుకే చాణక్యుడు చెప్తున్నాడు, ఒక అరణ్యంలో ఒక చెట్టుకి, ఒక చెట్టు యొక్క గర్భంలో నిప్పుగానే ఉండిందనుకో, నిప్పు అగ్ని, అగ్ని ఏం చేస్తుంది, ఒక చెట్టుకి నిప్పు ఉంటే చాలు అరణ్యం అంతా ఏమవుతుంది, కాలిపోతుంది. అదేవిధంగా ఒక కుటుంబంలో కావచ్చు, ఒక సంస్థలో కావచ్చు, ఒక వ్యక్తి కానీ భయంకరమైన చెడు గుణాలు కలిగి ఉన్నట్లయితే ఏమవుతుంది, ఆ కుటుంబానికి ఆ సంస్థకంతా కూడా కీడు జరుగుతుంది, కీడు జరుగుతుంది కుటుంబంలో కూడా. లైక్ ఉదాహరణకి దుర్యోధనుడు మనం చూడొచ్చు అనమాట, అతను ఒక చెడు వ్యక్తి ఉండడం వల్ల ఏమైంది, ఆ యొక్క కురువంశమే నాశనం అయిపోయింది అనమాట. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ చాణక్య పంత్ చెప్తున్నాడు, అదే వనంలో మంచి అద్భుతమైనటువంటి వృక్షం ఉందనుకోండి, సువాసన వచ్చేటువంటి పుష్పాలు ఉండేటువంటి వృక్షం ఉందనుకోండి. ఒక చెట్టులో ఒకే ఒక చెట్టు ఉంది, మంచి సువాసన వచ్చేటువంటి పుష్పాలు ఉన్నాయి చెట్లో, అప్పుడేమవుతుంది ఆ వనమంతా కూడా, వనమంతా ఒకే చెట్టు అది అయితే దాని యొక్క సువాసన వల్ల ఏమవుతుంది వనమంతా కూడా. అదేవిధంగా ఒక కుటుంబంలో కానీ ఒక మంచి వ్యక్తి ఉన్నట్లయితే గన, మంచి పుత్రుడు ఉన్నట్లయితే గన, ఆ కుటుంబం ఏమవుతుంది, కీర్తనీయమవుతుంది. ఉదాహరణ చూడొచ్చు ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ ఒకరి వల్ల ఏమైంది, ఆ కుటుంబం అంతా కూడా గ్లోరిఫై చేయబడింది, కీర్తించబడింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకునేది ఏమంటే, భౌతికమైన దయ చూపించేసి మనము తెల్లవారితో లేయకూడదు, అలసిపోతావు, లేదంటే అతన్ని శిక్షించకుండా ఉండడము, రెండు దెబ్బలు పనాయనుకో చిన్న పిల్లవానికి, మనం అప్పుడు నొప్పి అవుతుంది కదా అతనికి అని చెప్పి మనం కానీ వదిలేసామనుకో, అతను అన్ని చెడు గుణాలంతా వచ్చేసి అతను జీవితాన్నే నాశనం చేసుకుంటాడు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ యొక్క కఠినమైనటువంటి శిక్షణ అనేది ముఖ్యము, మన తపస్సును స్వీకరించాలి, మనం ఈ యొక్క జీవితంలో కొద్దిన కష్టాన్ని అనేది మనం స్వీకరించాలి. అదేవిధంగా గురువు గాని, అదేవిధంగా తండ్రి గాని అతనేం చేయాలి, తన శిష్యుల్ని తప్పు చేసినప్పుడు శిక్షించాలి. అదేవిధంగా తండ్రి కూడా తన యొక్క పుత్రులు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా శిక్షించాలి. ఎందుకంటే శిక్షించేది అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళని హింసించడం కోసం కాదు, వాళ్ళ మంచి గుణాలని తెప్పించేదాని కోసం. కాబట్టి మన దయ అని చెప్పేసి ఈ విధంగా దయ చూపించేది కాదు సౌభర్యముని మాదిరి. అదేమవుతుంది, అతను ఈ విధంగా దయ చూపించడం వల్ల ఆ యొక్క సరస్వమైనటువంటి ఆ యొక్క అన్ని జీవులకి హాని కలిగిందనమాట, అన్ని జీవులు నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఈ భౌతికంగా మనం జ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఆ దయ అని చెప్పి భావించి మనకైనా సరైన శిక్షణ ఇవ్వలేదనుకో, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, మన శిష్యులకు కావచ్చు, మన యొక్క పుత్రులకే కావచ్చు, అదేమవుతుంది వాళ్ళని సర్వనాశనం చేస్తుంది, వాళ్ళని వాళ్ళ జీవితాలనే నాశనం చేస్తుంది అనమాట. బుద్ధించకూడదు మనం, తప్పు చేస్తే తపస్సుగా ఏం చేయాలి, ఇప్పుడు అది లేని దానికే. ఇప్పుడు ఏమను తల్లిదండ్రులు ఆ విధంగా శిక్షించడం లేదు, సో కాల్ స్పిరిచువల్ పీపుల్ తన శిష్యులకి ఆ విధంగా శిక్షించడం లేదు, అదేవిధంగా రాజు కూడా ఆ విధంగా శిక్షించడం లేదు. కాబట్టి ఇప్పుడు సమాజం చూస్తున్నాము ఏ పరిస్థితిలో ఉందో, ఇంతకుముందు ఆ విధంగా లేదు. ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఒకసారి ఏమవుతుందంటే ఆయనకు ఒక వార్త వస్తుందన్నమాట, తన రాజ్యంలో ఏదో అశుభం జరుగుతూ ఉంటుంది, అకాలంలో మృత్యు జరుగుతూ ఉంటుంది అనమాట, అకాలంలో చనిపోతుంటాడు అనమాట వ్యక్తి. అప్పుడు రామచంద్రుల వారు ఆయనకు తెలుస్తుంది ఏదో అధర్మ కార్యక్రమం ఆ యొక్క రాజ్యంలో జరుగుతూ ఉంది, అందుకే ఇది జరుగుతుందని చెప్పి ఆయన పుష్పకుమారం తీసుకుని వెళ్తాడనమాట. వెళ్తే ఒక వ్యక్తి తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేస్తూ ఉంటాడనమాట, ఆయన నేరుగా దిగుతాడనమాట. దిగి ఆయన అడుగుతాడు ఎవరు నువ్వు అని చెప్పితే అతను తన యొక్క వంశాన్ని గోత్రాన్ని చెప్తాడు. అది చెప్పి వినగానే తన ఖడ్గాన్ని తీసుకుని రామచంద్ర వారు అతని యొక్క తలని నరికివేస్తాడనమాట, చంపేస్తాడు అతన్ని, నరికేస్తాడు. మనకు ఆశ్చర్యం, తపస్సు చేసే వ్యక్తి నరికేస్తాడని మనకు అనుకోవచ్చు, అయితే అతను ఆ తపస్సు చేయడానికి అర్హుడు కాదు, అతనికి అర్హత లేదు. అతను ఆ తపస్సు చేసి ఏం చేస్తున్నాడంటే శక్తిని పొంది జనాల్ని తన ఆధ్వర్యంలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. శక్తులంతా పొంది తన యొక్క ఈ ప్రజలంతా తన ఆధ్వర్యంలో పెట్టుకుని తన ఇంద్రియ భోగాలు ఒప్పించాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి అతను ఏం చేశాడు? చంపేశాడు. కాబట్టి అక్కడ శిక్షణ అనేది ఉంది. తర్వాత ఇంకెవరు చేయరు ఆ విధంగా. ఈవెన్ ద్రోణాచార్య ఎందుకు ఆ నిషిద్ధ ఏకలవ్యునికి అస్త్రాలను ఇవ్వలేదంటే, అతను వేలును తీసుకున్నాడంటే దయలేదని కాదు. అక్కడ అతను కానీ అస్త్రాలు ఇచ్చినట్లయితే ఏమవుతుంది? అతను సక్రమైనటువంటి శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతని దగ్గర ఉండే వాళ్ళు కూడా మంచి సత్రవుతున్నటువంటి వ్యక్తులు కాదనమాట. వాళ్ళకు కానీ ఆయుధాలు వెళ్ళినట్లయితే అవంతా ఏమవుతాయి? తన స్వార్థానికి ఉపయోగించబడతాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆయుధాలను ఉపయోగించి తన యొక్క జనాలంతా కూడా లూటీ చేస్తారనమాట. జనాన్ని, సంపదని, జనాల వస్తువుల్ని, అంత అశాంతిని వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటారు, తన ఇంద్రియ భోగాలకి ఉపయోగించుకుంటారు. అదే అర్జునుడు ఏం చేస్తాడు? అదే అస్త్రాలను ఉపయోగించి జనాల్లో శాంతి నెలకొల్పే దాని కోసము ఉపయోగిస్తారనమాట. ఉదాహరణకి ఎగ్జాంపుల్, కత్తి ఉంటుంది. కత్తి దొంగ దగ్గర ఉంటుంది, డాక్టర్ దగ్గర ఉంటుంది. ఇంకా బాగా క్లియర్గా కావాలంటే దొంగ ఏం చేస్తాడు? ఆ కత్తిని జనాల్ని చంపి ధనం తీసుకునేదానికి ఉపయోగిస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? అదే కత్తిని బాగా నీట్గా కట్ చేసి అతన్ని ఆపరేషన్ చేసి రక్షిస్తాడనమాట. ఇదే తేడా. ఈ దయ గాని మనం ఇటు కూడా ఉపయోగించవచ్చు, ఇటు కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఈ అస్త్రాలు కూడా ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. అందుకనే ఈ యొక్క శిక్షణ అనేది, శిక్ష తప్పు చేసే వ్యక్తికి తప్పనిసరి శిక్షించాలి. శ్రీరామచంద్రుడు కూడా ఆయన అంత దయామయుడు, అయితే శిక్షించేటప్పుడు మాత్రం ఆయన శిక్షించేవాడు. ఎందుకు ఉదాహరణ ఇస్తున్నానంటే అది పద్ధతి అనమాట. తండ్రి కానీ, గురువు కానీ, అదేవిధంగా రాజు కానీ శిక్ష అనేది విధించాలి. నిజమైన దయ చూపించడమంటే వాళ్ళకి ఆ శిక్షణ విధించడమే. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం తప్పు చేసినప్పుడు కొన్ని మనల్ని మందలిస్తూ ఉంటారు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకొని మనల్ని, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదో మన మీద కోపంతోనో మన యొక్క మనల్ని దుఃఖింపజేయాలని చెప్పి కాదు, మన శ్రేయోభిలాషులు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి కృపను మనం ఎక్కడ చూపించాలో మనం తెలుసుకుని ఉండాలి. కృపను మనము ఎట్టంటే చూపించి మన జనాల్ని మనము నాశనం చేయకూడదు అనమాట. మనం వాళ్ళు నిజంగా, వాళ్ళకి ముఖ్యంగా ప్రభుపాద వారు వివరిస్తున్నారు, మన కృపను ఆధ్యాత్మిక స్థాయిలో వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధి చెందేదాని కోసం మనము చూపించాలి. నిజమైన కృప అంటే తెల్లవారుతలు ఏమని చెప్పాలి? అందరినీ లేచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని జపించేయమని చెప్పాలి. నాలుగు నియమాలు పాటించేటట్లు చేయాలి. భక్తి, భగవద్గీత భాగవతం చదివేటట్లు చేయాలి. అప్పుడు అది నిజమైనటువంటి కృప అనేది అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క భౌతికమైన కృప నుంచి మనం ఈ యొక్క దాన్ని ఏ విధంగా మనం చూపించాలని తెలుసుకోవాలి. ఈరోజు ఏకాదశి, ఈరోజు వచ్చి పవిత్ర ఏకాదశి. ఇది కూడా చాలా ఉత్తమమైన ఏకాదశి. దీనికి సంబంధించి కూడా ఒక చిన్న లీల ఉంది. ఇక్కడ ఈ ద్వాపర యుగంలో ఈ మహాజీత్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన మహిష్మతిపురాన్ని పరిపాలన చేసేవాడంట. మహాజీత్ అనేటువంటి రాజు మహిష్మతిపురాన్ని ఆయన పరిపాలన చేసేవాడు. ఆయన చాలా గొప్ప రాజు. ఈ యొక్క లీలని యుధిష్ఠిరు మహారాజుకి కృష్ణుడు వివరిస్తున్నాడు అనమాట. ఈ ఏకాదశి మహత్యాన్ని ఆయన ధర్మ ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అయితే అతనికి ఒకే ఒక అశాంతి, తనకు పుత్రుడు లేదనమాట, సంతానం లేదు. అతను చాలా బాధపడుతుంటాడు, నాకు సంతానం లేదని చెప్పి. ఎంత ఎన్నో వ్రతాలు చేస్తాడు, ఎన్నో యజ్ఞాలు చేస్తాడు, ఎన్ని చేసినా కానీ అతనికి సంతానమే కలగదనమాట. ఈ మహిజిత్ రాజుకి, మహిష్మతిపురాన్ని పరిపాలన చేస్తుంటాడు ఆయన. సరే ఒకరోజు అందరిని పిలుస్తాడు, బ్రాహ్మణుల్ని, తన ప్రజల్ని అంతా కూడా తన సభ దగ్గరికి పిలిచి ఆయన చెప్తాడనమాట, నేను ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా సొంత బిడ్డలు మాత్రం చూసుకుంటున్నాను. నిజంగానే అతను ఆ విధంగా చూసుకుంటున్నాడనమాట. తన సొంత యొక్క బిడ్డల మాదిరి చూసుకుంటున్నాడు వాళ్ళని. అని చెప్తున్నాడు, నేను ఎప్పుడు కానీ ఈ బ్రహ్మనిష్ఠులు ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఎటువంటి అపరాధం చేయలేదు. అనవసరంగా ఈ శిష్యులంతా నేను వసూలు చేయలేదు. ఈ దేవతలకి, వాళ్ళకి ఈ యొక్క ఈ యజ్ఞాలు చేయకుండా నేను ఆపలేదు. ఈ ప్రజలంతా కూడా ఎంతో ధర్మంగా నేను పరిపాలన చేస్తున్నాను. అయినా కానీ నాకు పుత్రులు లేదు. అంటే రాజుకి తప్పనిసరిగా సంతానం ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ రాజ్యభారాన్ని అప్పగించడం కోసం. లేకపోతే ఏమవుతుంది? రాజ్యభారాన్ని అప్పగించకపోతే తన పుత్రునికి సరైనటువంటి రాజు లేకపోతే ఏమవుతుంది? ఆ రాజ్య పరిపాలన అనేది సమంగా జరగదు. ప్రజలంతా కూడా దుఃఖాలకు లోనవుతారనమాట. కాబట్టి అతను నా జీవితం ఇంకా వ్యర్థం అని చెప్పి చాలా బాధపడతాడనమాట, ఈ ప్రజల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర. అప్పుడు ఈ బ్రాహ్మణులంతా ఏం చేస్తారంటే, రాజు యొక్క బాధను చూసి, వాళ్ళు కూడా రాజు అంటే చాలా ఇష్టం వాళ్ళకి, ఈ వాళ్ళు అందరూ కలిసి ఒక బృందంగా తయారయ్యి మనం ప్రపంచ పర్యటన చేస్తాము, గొప్ప గొప్ప సాధువులు అంటూ ఉంటారు, వాళ్ళు దీనికి పరిష్కారం అడతామని చెప్పి వాళ్ళకు బృందంగా మారి తిరుగుతూ ఉంటారన్నమాట. ఈ మహజిత్ రాజు కోసము ఈ బ్రాహ్మణులు ప్రయాణం ప్రారంభిస్తారు. రకరకాల తీర్థయాత్రలు చేస్తూ ఒకరోజు ఒక అరణ్యం దగ్గరికి వస్తారన్నమాట. అక్కడ ఒక గొప్ప మహాత్ముని చూస్తారన్నమాట వాళ్ళు. ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆయన చాలా శక్తివంతుడు అనమాట. ఆయన పేరు లోమస ఋషి, లోమస ఋషి అంటారు ఆయన్ని. ఆయన ఏంటంటే, ఆయన జీవితకాలము బ్రహ్మ ఒక కల్పానికి ఆయన ఒక రోమం కింద పడుతుంది అనమాట. అంతే అతనికి బ్రహ్మ ఒక కల్పమవుతే ఏమవుతుంది, అతనికి ఒక రోమం ఒక వెంటుగా రాళ్ళ కింద పడుతుంది. అందుకని ఆయన లోమస ఋషి అని చెప్పి అంటారు. ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఆయన చూడంగానే వాళ్ళు నమస్కరించి, ఈ బ్రాహ్మణులంతా కూడా, ఓ ఋషి మీరెంతో గొప్ప మహాత్ములు, మీకు త్రికాల జ్ఞానం తెలుసు, పూర్వం ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము వచ్చిన కారణం కూడా మీకు తెలుసు, ఎందుకంటే మా రాజుకి పుత్రులు లేడు, కాబట్టి దయవుంచి అతనికి పుత్రుడు కలిగేటట్టు చెప్పు అని చెప్తాను. అప్పుడు లోమస ఋషి చెప్తాడనమాట, ఆయనకు అంత సర్వం తెలుసు అనమాట. ఆయన ఈ లోమస ఋషి ఈ పాండవులకు గురువుగా కూడా ఉంటారు. ఆయన ఈ పాండవులంతా కూడా తీర్థయాత్రలు తీసుకెళ్తారనమాట. ఈ పాండవులు వాళ్ళు ముందు నుండి ఆయన ఇక వాళ్ళని యాత్రలు తీసుకెళ్తారనమాట. ఈ చిత్రరథుడు వాళ్ళకి సూచన ఇస్తాడు, మీరు యాత్రలు చేసేటప్పుడు ఎవరు గురువు గాని ఒక సాధువు గాని లేకుండా యాత్రలు చేయకూడదని. యాక్చువల్లీ ఇది నియమం అనమాట. మనం యాత్రలు చేయాలంటే ఆధ్యాత్మిక యాత్రలు గురువు ఒక సాధువు వాళ్ళని ముందర పెట్టుకోకుండా మనం యాత్రలు చేయకూడదనమాట. చేస్తే అది అంత సార్థకవంతంగా ఉండదనమాట. ఈ లోమస ఋషిని తీసుకుని వాళ్ళు యాత్రలు కొనసాగిస్తారనమాట. ఈ లోమస ఋషి చెప్తారనమాట అప్పుడు ఈ మహజిత్ రాజు గురించి. ఆయన తన యొక్క దివ్యజ్ఞానంతో చూసి ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, ఈ రాజు పూర్వం ఒక వైశ్యుడిగా ఉండేవాడు. ఈ మహజిత్ రాజే ఇంతకుముందు జన్మలో అతను వైశ్యుడిగా ఉన్నాడనమాట. అతను ఏం చేసేవాడంటే, తన యొక్క వ్యాపారం నిమిత్తం ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్తూ ఉండేవాడు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్తూ తన వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉండేటన్నమాట. ఒకరోజు అతను ఒక అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అతను దాహం అవుతుందనమాట. కొద్ది దూరం వెళ్తాడు, వెతుక్కుంటూ వెళ్తాడు దాహం కోసం, నీటిని కోసము. ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి ఒక కొలను ఉంటుంది. అక్కడ చాలా స్పష్టంగా నీళ్లుంటాయి, ఒక కొలను ఉంటుంది. అతను ఆ కొలను దగ్గరికి వెళ్తాడు. అదే సమయానికి ఒక గోవు, ఒక గోవు దూడ, చిన్న దూడ, లేగ దూడ నీళ్లు తాగుతూ ఉంటాయి. అక్కడ ఇతనేం చేస్తాడు, అక్కడికి వెళ్లి ఆ గోవుని, ఆ గోవు దూడని తరమేస్తాడనమాట. దూరంగా తరమేసి ఆ నీటిని తాగుతాడనమాట. అది మహాపాపం అయిందనమాట. అది చాలా గొప్ప పాపం అయిపోయింది. ఎందుకంటే గోవునే నీటిని తాకుండా తరమేస్తాడనమాట. కాబట్టి ఆ పాపానికి ఇంకా అతను ప్రాయశ్చిత్తం అనేది లేదు. అందుకనే ఇప్పుడు అతను ఎన్ని ధర్మకారాలు చేసినా గానీ ఈ పాపం అనేది ఉంది కాబట్టి, ఆ గోవుని నీళ్లు తాకుండా తరమేశారు కాబట్టి అతనికి ఈ జన్మలో పుత్రుడు లేకుండా అతను దుఃఖాన్ని పొందుతున్నాడు అని చెప్పి అప్పుడు వాళ్ళు మళ్ళీ అడుక్కుంటారు, ఓ ఋషి ఇప్పుడు ఏం చేయాలి, మా రాజు మాకు తండ్రితో సమానం, అతను ఏదో విధంగా మీరు రక్షించాలి లేకపోతే చనిపోతాడు అంటే, అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ గోవు చాలా పవిత్రమైంది, ఇది అపరాధం చూడండి, గోవు నీటిని తాకుండానే అతను పంపించడం వల్ల ఎంత పెద్ద అపరాధమైంది, ఇంకా గోవుకి హాని చేస్తే మనకు ఎంత భయంకరమైనటువంటి యత్నాలు అనిపిస్తాం చూడండి. అప్పుడు లోమస ఋషి చెప్తాడనమాట, దీనికి ఒకే ఒక ప్రాయశ్చిత్తం ఉంది. అతను ఏం చేయాలంటే, ఈ యొక్క పవిత్ర ఏకాదశి, ఈ చతుర్మాసంలో ఒక ఏకాదశి వస్తుంది పవిత్ర ఏకాదశి అని, ఆ రోజు అతను ఉపవాసం ఉంది, గోసేవ చేయాలి, హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపిస్తూ గోవుని సంతృప్తిపరిచినట్లయితే, వైష్ణవుని సంతృప్తిపరిచినట్లయితే ఆ పాపం నుంచి అతను బయటపడతాడు, అతని పుత్రులు కలుగుతారు అని చెప్పి లోమస ఋషి చెప్తారనమాట. అప్పుడు ఆయన ఆజ్ఞ మేరకు మళ్ళీ తిరిగి వచ్చి ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పుడు గోవు అక్కడ కనిపిస్తే దూరంగా నమస్కరించి వెళ్ళిపోయాడు అనమాట. దగ్గర కూడా వాళ్ళు ఎందుకంటే అపరాధం అవుతుంది చెప్పి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రీల్లో కూడా మనం గోవులకి వైష్ణవులకి మనం అట్మోస్ట్ వాళ్ళకి మనం యొక్క మర్యాదని ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనము అపరాధం అనేది చేయకూడదు. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా మనం తెలియకుండా అపరాధం చేసినా గానీ ఈ రోజు ఏకాదశిని బాగా ఆచరించినట్లయితే ఈ అపరాధం అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ ఈరోజు ఇక గోవు దర్శనం చేసుకుని, గోవుకి సేవ చేసి ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. మనకు ఆధ్యాత్మికంగా మనము భక్తి సేవలు అభివృద్ధి చెందుతాం. హరే కృష్ణ. ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలాప్రభుపాలకి, గురుదేవికి, నితాయ గౌతమ నందీ.